సాత్వికము, రాజసికము, తామసికము అని అహంకారములు మూడు రకాలు. ఏ జీవి అయినా ఒక పని చెయ్యాలంటే అతనికి అహంకారం ఉండాలి, అనగా నేను ఈ పని చేస్తున్నాననే భావన ఉండాలి. అసలు నేననేవాడిని లేకపోతే, నేను ఈ పని చేస్తున్నాననే ఊహ లేకపోతే అప్పుడు అటువంటి వ్యక్తిని నిష్క్రియాపరుడు లేక నైష్కర్మ్య సిద్ధాంతం కలవాడు అంటాం. భూలోకంలో ఉన్నంత వరకు నేను ఈ పని చేస్తున్నాను అనుకోకపోతే ఇంక వాడు ఏం పని చేస్తాడు? కాబట్టి ప్రతి వ్యక్తికి అహంకారం ఉండాలి. కాకపోతే ఈ అహంకారానికి పరిమితులు ఉన్నాయి. అరే, భగవంతుడు కూడా ఏమన్నాడు? ప్రహ్లాదశ్చాపి దైత్యానాం, దైత్యులలో ప్రహ్లాదుణ్ణి నేను అన్నాడు. ఆయన కూడా అహం అన్నాడు. అహం వైశ్యానురోభోత్వ ప్రాణినాం దేహమాశ్రిత, నేను వైశ్యానురుడనే పేరుతో అంటే అగ్నిగా మారి ప్రాణుల శరీరంలో ఉంటున్నానన్నాడు. ఈ నేను అనే పదం వాడకుండా పనులు చెయ్యలేం. కాబట్టి క్రియ జరగాలంటే, ఒక పని జరగాలంటే ప్రతి వ్యక్తి నేను అనే పదం వాడాలి. భగవంతుడు నేను అనడానికి, మనము నేను అనడానికి ఉన్న తేడా ఏమిటి అంటే, భగవంతుడిది సాత్విక అహంకారం, అనగా నేను చేస్తున్నాను అంటాడు, అంతలోనే సర్వశక్తులు ఒకటే, ఈ చరాచర జగత్తంతా పరబ్రహ్మం తప్ప ఏమీ లేదంటాడు. ఏదన్నా ఒక పని చేసేటప్పుడు కొంత గర్వం, కొంత క్రోధం ఆవహింపజేసుకుంటాడు, ఆయన తెచ్చుకుంటాడు. తాత్కాలికంగా తన మనస్సుకి శరీరమునకు క్రోధము మొదలైనటువంటి లక్షణములను తెచ్చుకోవడానికి ఆవేశము అని పేరు. తనను తాను ఆవేశింపచేసుకుంటాడు. నిజానికి రాముడికి ఎప్పుడు కోపం లేదట, కానీ దుష్ట శిక్షణకి ఏం చేస్తారన్నమాట, కోపం నటిస్తాడు, తెచ్చుకుంటాడు. ఆయన నటిస్తున్నాడని మనకు తెలియదు. అదే సామాన్య భూలోకమానవుడైతే నటించక్కర్లేదు, వాడికి ఎప్పుడు కోపమే, అంటే కోపం, ఓ అంటే కోపం. నాయన అన్నం తినంటే నేను అన్నం ఎందుకు తినాలంటాడు, ఫోన్లే తినద్దంటే ఎందుకు తినకూడదంటాడు. ఈ రకమైన అహంకారం మనది. అందుకని జీవుల యొక్క అహంకారంలో రాజసాహంకారము, తామసాహంకారము ఎక్కువగా ఉంటుంది. భగవంతుడు కర్మ చేసేటప్పుడు కర్మతో సంబంధం లేకుండా ఉంటాడు కనుక ఆయన అహంకారమును సాత్విక అహంకారం, సాత్విక ప్రధానమైన అహంకారం అన్నారు. అనగా ఏమిటి? అహంకారం నటించి దాంతో సంబంధం లేకుండా ఉంటాడు. తామరాకు నీటిలోనే పుడుతుంది, కానీ మళ్ళీ ఆ నీళ్లు తామరాకు మీద వేస్తే తామరాకుకి అంటావు. అలాగే పరమాత్మ కూడా సంసారంలో ఉన్నట్టు కనపడతాడు, మన మధ్యకు వస్తూ ఉంటాడు, అవతరిస్తాడు, కానీ మళ్ళీ ఈ సంసారంతో సంబంధం లేకుండా ఉంటాడు. సంసారం జలం, ఆ జలం మధ్యలో తామరాకులు ఆయన ఉంటాడు, మళ్ళీ ఈ జలం ఆయన్ని అంటుకోదన్నమాట. జలం పెరిగితే తామరాకు పైకి లేస్తుంది, జలం తగ్గితే తామరాకు కిందకు దిగుతుంది. ఈ సంసారంలో అజ్ఞానం పెరిగితే ఆయన కూడా తన మహిమని బాగా పెంచి దుంపతించుతాడు, దుష్ట శిక్షణ చేస్తాడు. అహంకారం తగ్గిపోతే, పాపం తగ్గిపోతే, నీరు తగ్గితే తామర ఆకు పద్మం కిందకి దిగుతాడు. చూసారు ఎప్పుడైనా మీరు? అలా దిగిపోతాడు. అప్పుడు ఆయన అణిగిమణిగి ఉంటాడు, దుష్ట శిక్షణ కోసమే అవతరిస్తాడు. దుష్టులే లేకపోతే తరచుగా అవతరించవలసిన అవసరం ఉండదు. అందుకే పరమాత్ముడిలో ప్రధానమైనది సాత్విక అహంకారం, మనలో తామసము, రాజసికము అనే అహంకారాలు ఉంటాయి. మళ్ళీ ఈ రాజసిక అహంకారంలో కూడా రాక్షసులలో తామసత్వం ఉంటుంది, మానవులలో రాజసికమైన అహంకారం ఉంటుంది. తామసిక అహంకారం పరమమూర్ఖత్వం, ఇంకా వాడు ఎవడు చెప్పినా వినడు, ఏం చెప్పినా వాడి పని వాడిదే, అటువంటి వాడిని తామసికుడు అంటారు. రాజసికుడిలో కోపం ఉంటుంది, నేను గొప్పవాణ్ణి, పదవిలో ఉన్నవాణ్ణి, సంపదలు పొందినవాణ్ణి అనే ఊహ ఉంటుంది. అయినా ఎప్పుడైనా పెద్దలు వచ్చినప్పుడు తగ్గుతారు. విశ్వామిత్రుడిలో రజోగుణం ఉన్నది, కానీ కొంతకాలం పోయాక ఆ రజోగుణం క్రమక్రమంగా తగ్గించుకున్నాడు. అదే రావణుడు ఉన్నాడు, వాడు తామసిక అహంకారం కలిగిన వాడు. వాణ్ణి మీరు ఎప్పుడూ బాగు చేయలేరు, తమోగుణ ప్రధానుణ్ణి, తామసికమైన అహంకారం కలిగిన వాడిని మీరు ఎన్ని చెప్పినా వాడు చివరికొచ్చరికి వాడి పాట వాడివే. ఆవు మీద వ్యాసం అని ఒకటి ఉంటుంది తెలుసుగా మీకు, అలా వాడు మళ్ళీ తిరిగి ఆవు దగ్గరికి వస్తాడట. వెనకటికి ఒక కుర్రాడిని వాడు గురువుగారు పిలిచి ఆవు మీద వ్యాసం రాయన్నారట. వాడికి ఆవు గురించి తప్ప ఇంకేం తెలియదు, వాడి ఇంట్లో ఒక ఆవు ఉందిట, అందుకని వాడు ఏం చేశాడో కాగితం మీద, మా ఇంట్లో ఆవు కలదు, ఆవుకు నాళ్ళు కాళ్ళు కలవు, తోక కలదు, పొదుగు కలదు, ఆవు పేడ వేయును, పచ్చగడ్డి వేయును, పాలిచ్చునని రాశాడు. ఆవు అంటే ఇంతేరా అని గురువుగారు నవ్వి మర్నాడు ఏం చేశారు, ఒరే ఈసారి కారు మీద వ్యాసం రాయిరా అన్నారు. వీడికి కారు మీద వ్యాసం ఎంత అయ్యో తెలియదు కదా, అందుకని మా ఇంటికి ఒక కారు వచ్చినది, ఆ కారు తెల్లగా ఉన్నది, కారు ఎక్కి కిటికీ దగ్గర కూర్చున్నాను, కిటికీలోంచి చూడగా ఆవు కనబడినది, ఆవుకు రెండు కొమ్ములుండును, నాలుగు కాళ్ళుండును, తోక ఉండును, పేడ వేయును, పాలు ఇచ్చును అన్నాడు. మళ్ళీ మర్నాడు గురువుగారు పిలిచి రైలు మీద వ్యాసం రాయిరా అన్నారు. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రైలు ఎక్కితిని, కిటికీ దగ్గర కూర్చుంటుని, కిటికీలోంచి చూడగా ఆవు కనబడినది, ఆవుకు నాలుగు కాళ్ళుండును, తోక ఉండును, కొమ్ములుండును, పాలు ఇచ్చును, పేడ వేయును అన్నాడు. ఇక ఆయన గురువుగారు విసుగెత్తిపోయి విమానం మీద రాయిరా అన్నారు. నేను విమానం ఎక్కితిని, కిటికీ దగ్గరే కూర్చుంటుని, కిటికీలోంచి కిందకు చూస్తుని, ఆవు కనపడినది, ఆవుకు నాలుగు కాళ్ళుండును, కొమ్ముండును, తోక ఉండును, పేడ వేయును, పాలిచ్చును. అంటే వాడు చివరికి మళ్ళీ ఎక్కడికి వచ్చినా ఆవే, వాడికి ఆ తప్ప మరొకటి రాదు పాపం, ఏం చేస్తాం. అలాగా తమోహంకారం కలిగినటువంటి వాళ్ళు, తామసిక అహంకారం కలిగిన వాళ్ళకి మీరు ఎన్ని చెప్పండి, బాబు నిన్ను ఆశీర్వదిస్తున్నానన్నా నన్ను ఆశీర్వదించట్లేదు, నువ్వు వాళ్ళని ఎవరినో ఆశీర్వదిస్తున్నావు అంటారు. బాబు నీకు శుభం కలుగుతుందన్నా నాతో పాటు ఇంకెవరికో శుభం కలుగుతుంది అంటున్నారంటారు. బాబు మీకు పుణ్యం ఉంటుందంటే ఆయన నాకు పుణ్యం ఉంటుందంటారా అంటారు. పోనీ నీకు పాపం అంటుకుంటుందంటే అదిగో నన్ను పాపం అంటుకుంటుందని చెప్పిస్తారా అంటారు. ఈ తామసిక అహంకారం కలిగినటువంటి వాళ్ళని ప్రపంచమంతా ఏకమైనా బాగు చేయలేదు. స్వర్పణక, తాటక, పోతన వీళ్ళందరికీ తామసికమైన అహంకారం ఉండడం వల్లే చివరికి కృష్ణుడి చేతిలోనో, రాముడి చేతిలోనో, లక్ష్మణుని చేతిలోనో భంగం వచ్చింది. ఈ మూడు విధాలైన అహంకారాల గురించి తెలుసుకుని వీటిని మిళితం చేసుకుని అవసరమైనప్పుడు ఎంత అహంకారం ఉండాలో అంతే ఉంచి తక్కిన వేళల్లో వాటిని అదుపులో పెడితే దానికి జ్ఞానము అని పేరు. అటువంటి జ్ఞానశక్తి వల్ల సాత్విక లక్షణం పెరుగుతుంది. సాత్విక లక్షణం పెరిగితే మూర్ఖుడి మీద కూడా జాలి కలుగుతుంది. మన మూర్ఖుడి కూడా ఏం చేయలేమట, అప్పుడు మూర్ఖుడిని కూడా సాధ్యమైనంత వరకు ఎంత స్థాయిలో పెట్టాలో పెట్టి వాడి చెడ్డ మాత్రం కోరుకోకుండా ఉంటాం. ఈ మూడు రకాలైన అహంకారముల వల్ల పంచభూతములు ఏర్పడ్డాయి. అవే వరుసగా భూమి, ఆకాశం, వాయువు, జలము, అగ్ని. మళ్ళీ ఐదింటి వల్ల శబ్దము, రూపము, రసము, గంధము, స్పర్శ, శబ్ద రూప రస స్పర్శ గంధములనే పంచ తన్మాత్రలు పుట్టాయి. భూమి ఉంది, భూమి నుంచి గంధం అనే తన్మాత్ర పుట్టింది. అందుకే భూమిలోంచి వచ్చే వాసనలు అనమాట. అన్ని రకాల వాసనలు, అది దుర్వాసనైనా సువాసనైనా, ఆఖరికి మనలో ఉన్న లక్షణ వాసనలైనా, ఇవన్నీ భూమికి సంబంధించినవి. అందుకే పృథివీ గంధవతి. పంచభూతాలలో భూమి యొక్క లక్షణం గంధం, ఆకాశం యొక్క లక్షణం శబ్దం, అలాగే అగ్ని యొక్క లక్షణం రూపం, మహా తేజస్సు అనమాట, అది కనపడుతుంది. అందుకే అగ్నికి కాంతి కలిగింది కనుక రూపము అన్నారు. తేజస్సు కలిగిన దానికి రూపం అంటారన్నమాట. వాయువు యొక్క లక్షణం స్పర్శ. చూసారా ఈ విధంగా వరుసగా పంచతన్మాత్రలు, ఒకటి శబ్దం, ఒకటి రసం, అంటే జలము నుంచి రసం అన్నమాట. జలం తాగుతాం, దానివల్లే రసము, ఒక ప్రవాహ లక్షణం ఉన్నది, ప్రవాహానికి రసము అని పేరు అన్నమాట. ఈ విధంగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే ఐదు కూడా పంచభూతముల యొక్క తన్మాత్రలు, వాటి యొక్క లక్షణములని అర్థం. వీటి వల్ల మళ్ళీ ఏం చేశారు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు ఏర్పాటు చేశారు. అనగా ఈ పంచభూతాల నుంచి ముందు ఐదు ఇంద్రియములు జ్ఞానమునకు సంబంధించినవి పుట్టాయి. ఈ జ్ఞానేంద్రియాలు ఏమిటి, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఈ ఐదింటి వల్ల మనకి జ్ఞానం తెలుస్తుంది, కాబట్టి వీటికి జ్ఞానేంద్రియములని పేరు. మళ్ళీ వీటి నుంచి ఐదు కర్మేంద్రియాలు పుట్టాయి. ఈ కర్మేంద్రియాలంటే వీటి వల్ల పనులు చేస్తాం. ఈ ఐదునేమో ఇందాక చెప్పిన ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మము జ్ఞానమునకు సంబంధించినవైతే పనులు చేసి పెట్టే ఇంద్రియాలు ఒక ఐదు ఉన్నాయి. అవి వరుసగా వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. వాక్కు అంటే మాట్లాడే మాట, మాట వల్లే పనులు అవుతాయి. మాట సక్రమంగా ఉంటే మంచి పని చేసి పెడతారు. ఏమండి నాకు ఈ పని చేయండి అని ప్రేమగా అడిగితే చేయకుండా వాడు ఉంటాడండి, అలా చేయకపోతే వాడు కర్మ అది పక్కన పెడదాం. కానీ సాధారణంగా వాక్కుతో ఎన్నో పనులు సాధించవచ్చు. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత. ప్రేమగా మాట్లాడితే కుక్కలు కూడా వశమవుతాయి. కాబట్టి ఎప్పుడు మనం ప్రేమగా మాట్లాడాలి. ఎప్పుడు చూసినా తగాదాతో మొదలెడితే నువ్వు దుర్మార్గుడివి. ఒక ఆవిడ ఉండేది, భర్తతో 365 రోజులు తగాదా పడుతూ ఉండేది. మాకు కారణం కూడా తెలిసేది, మా చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవారు కదా, అప్పుడు నేను చూసేవాడిని అనమాట. మొగుడి రోజు నువ్వు దుర్మార్గుడి అనేది, తలెత్తుకుపోతే ఇగో తలెత్తుకుపోతున్నావు నన్ను చూడటం లేదు అంటే ఎవరినో చూడడానికి పోతున్నావు అనేది. పాపం తల వంచుకుంటే తల ఎత్తకపోతే తిడుతోందని తల ఎత్తి వెళ్ళేవాడు. తల ఎత్తావు నువ్వు ఎవరితో వల్లో పడ్డావు, ఏ జడల బర్రికో ఏ దుర్మార్గురాలుకో నీ మనసు ఇచ్చావు అనేది. ఎత్తినా తిట్టేది, ఎత్తకపోయినా తిట్టేది, మాట్లాడినా తిట్టేది, మాట్లాడకపోతే తిట్టేది. మాట్లాడితేనేమో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే అన్యాయంగా నాకేదో తలపెట్టావు, మోసం తలపెట్టావు అనేది. అసలు మాట్లాడకపోతే ఎవరితోటో మాట్లాడొచ్చావు, అందుకే నాతో మాట్లాడలేక ఓపిక లేక మాట్లాడలేదు అనేది. ఇంకా పాపం విసిగిపోయి చివరిలో ఆయనకి 60 ఏళ్ళు వచ్చాయి. ఏమైందో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, మళ్ళీ మాయమైపోయి కనపడలేదు, విసిగెత్తి వెళ్ళిపోయాడు ఆయన. ఇలా 24 గంటలు అన్నిటికీ వాక్కుతో తిడుతూ ఉంటే ఎవడు ఉండగలుగుతాడు ఇంట్లో? అందుకని ఎప్పుడూ భక్తి భక్తి కింద ఉండాలి, వాక్కు ప్రియము కలిగించేటట్టు ఉండాలి. ప్రేమగా మాట్లాడితే సమస్త ప్రాణులు మన వశమవుతాయి. కాబట్టి అదే మన కర్తవ్యం. కుక్కలు జీవులు కూడా వశమైపోతాయి కదండి. గుర్రాన్ని ప్రేమతో పలకరిస్తే మన మాట వింటుంది, ఏనుగుని ప్రేమతో పలకరిస్తే మన మాట వింటుంది. ఇళ్లలో పిల్లులు కుక్కలు కంచట్లు అవన్నీ మనకి ఎందుకు వశమవుతున్నాయంటే మాట వల్లే. విసుక్కున్నామంటే అవి కూడా కసుక్కుమంటాయి, కరుస్తాయి. కాబట్టి ఎప్పుడు ప్రేమగా మాట్లాడడం గొప్ప మాట, అది గొప్ప కర్తవ్యం. ప్రేమతో వాక్కుతో సాధించలేనిది లేదు. బాబు కాసిన మంచినీళ్ళి అంటే ఆ మాటకి కరిగిపోయి మంచినీళ్ళు ఒకడు ఉంటారా? మాటతో కోట్లు సంపాదించవచ్చు, మాటతో నెత్తి మీద మొట్టికాయలు కూడా సంపాదించవచ్చు. అందుకే నోరా వీపుకి తేకే అన్నారు. అందుకని పూర్వకాలంలో కథ ఉందిగా, ఉపనిషత్ కథ. పాపం 32 పళ్ళు కలిసి నాలుకకి ఎంతో సాయం చేశాయట. నాలుక 32 పళ్ళ మధ్యలో ఉంది కదా, ఇన్ని పళ్ళ మధ్యలో నాలుక అటు ఇటు జాగ్రత్తగా ఉంటుంది. అందుకని ఒకరోజు నా పళ్ళన్నీ కలిసి నాలుకని, నాలుక నువ్వు మా మధ్యలో చాలా జాగ్రత్తగా ఉంటున్నావు, కాబట్టి మీకు ఏదైనా వరం ఇద్దామనుకుంటున్నాము అన్నాయట. మీరేమి ఇవ్వక్కర్లేదు, మీ మధ్యలో జాగ్రత్తగా ఉంటున్నాను, నేనే వరం ఇస్తాను, కోరుకోండి అందిట నాలుక. ఏది పళ్ళని దంతాల్లారా, మీరు నాకేం వరం ఇవ్వక్కర్లా, నేనే మీకు వరం ఇద్దాం అనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకోండి అంది నాలుక. ఓహో నువ్వు మాకు వరం ఇస్తానంటున్నావుగా, అయితే ఈ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు, పిచ్చి మాటలు నువ్వు మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి, మాట్లాడేది నువ్వైతే పళ్ళు ఊడగొడతారు. ఎవరన్నా ఏదైనా మాట్లాడితే ఉంటారు, ఏం వాగుతారో పళ్ళు ఊడిపోతాయి అంటారు, అవునా? నాలుక కోస్తామనగా. కాబట్టి నువ్వు మాకు వరం ఇచ్చే పడమైతే కొంచెం జాగ్రత్తగా మాట్లాడు బాబు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాయి. అప్పటి నుంచి నాలుక ఆ వ్యక్తి యొక్క తలలో అంటే నా తలలో జాగ్రత్తగా ఉంటుంది. అలాగే అందరూ ఉన్నారనుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళ పళ్ళు వాళ్ళకే జాగ్రత్తగా ఉంటాయి. వాక్కుతో ఏ పనైనా సాధించవచ్చు కనుక వాక్కుని ఒక కర్మేంద్రియం అన్నారు. రెండవది పాణి, చేయి. చేత్తో పనులు చేసుకుంటాం, చేత్తో అన్నం తింటాం, చేత్తోనే వండుకుంటాం, చేతులు చాలా పనులు చేస్తాయి కాబట్టి పాణి కూడా ఒక కర్మేంద్రియం. తర్వాతది పాదం. కాళ్ళు అంటూ లేకపోతే ఉపన్యాసం వినడానికి పావు తక్కువ 7 గంటలకల్లా ఆవిడ రాగలిగారంటే మరి అవి కాళ్ళే కదా ఆవిడకి, లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు ఆవిడ? కాబట్టి కాళ్ళుంటే నడిచి రాగలుగుతాం, కాళ్ళుంటే ప్రదక్షిణ చేస్తాం. కాళ్ళ విలువ రిటైర్ అయిపోయాక తెలుస్తుందా లేదా? అలా అలా నడుచుకుంటూ అబ్బా ఆ రోజుల్లో ఎంత వేగంగా నడిచేవాళ్ళం, అప్పుడు కాళ్ళ విలువ తెలియదు, ఇప్పుడు కాళ్ళు కావి మీ బండ రాళ్ళు కాని అన్నట్టుగా ఉన్నాయి. మన కాళ్ళే బండరాళ్ళు ఈడ్చుకుంటున్నట్టు ఈడ్చుకుంటున్నామని బాధపడుతున్నావా లేదా? కాబట్టి కాళ్ళు మరొక కర్మేంద్రియం. వాక్కు, పాణి, పాద, పాయువు అంటే మలద్వారం, తద్వారా మనలో ఉన్న మలినాలన్నీ బయటికి పోతాయి, ఇదొక కర్మేంద్రియం. ఉపస్థ, మూత్రద్వారం, ఇదొక కర్మేంద్రియం. ఈ పంచకర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల తర్వాత పంచభూతముల యొక్క అనుగుణంగా స్పరిశల శబ్దరూపరస స్పరిశ గంధాదుల యొక్క తన్మాత్రల నుంచి ఆవిర్భవించాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి నిరంతరం సంబంధం కలిగి ఉంటాయి. ఇందులో ఏది లేకపోయినా ఉపయోగం లేదు. అందులో సత్వము అని ఒకటి ఉన్నది. దీనివల్ల లాభం ఏమిటంటే, సాధ్యమైనంత వరకు సత్వగుణం అధికంగా ఉంటే ఎవరైనా పొగిడితే ఏం చేస్తారో తెలుసిన, అయ్యా ఎక్కువ పొగడకండి, ఇదంతా భగవంతుడి యొక్క అనుగ్రహం అండి అంటారు. రజోగుణం కలిగిన వాళ్ళు ఎవరైనా పొగిడితే, మీరు చెప్పింది నిజమే సోమండి, నేను కాబట్టి ఈ పని చేస్తానని మీసం వెళ్ళేస్తాడు, మీసం అంటూ ఉంటే. మీసం లేకపోతే ఆ మధ్యన ఒక ఆవిడని పొగిడితే అవునండోయ్ అని కనుబొమ్మలు మెలేసింది. కాబట్టి రజోగుణము కలిగిన వాడికి ఎవరైనా ప్రశంస చేస్తే ఉబ్బిపోయి ఇది నా ఘనకార్యం అనే ఊహ వస్తుంది. సత్వగుణం కలిగిన సాత్వికమైనటువంటి లక్షణం కలిగిన వాడు ఎవరైనా ప్రశంసిస్తే, అయ్యా ఈ ప్రశంసకి నేను కాదు అర్హుణ్ణి, పరమాత్మానుగ్రహంతో గురువుల కటాక్షంతో ఇంత ఘనకార్యం చేశాను అని ఈ ప్రశంసని తన గురువులకు భగవంతునికి సమర్పిస్తాడు. గురువు హరి ఈ ఇద్దరి వల్ల నేను ఈ పని చేశానంటాడు. రజోగుణం కలిగిన వాడు ఆ ప్రశంస తనకు ఆపాదించుకుంటాడు. ఇక తామసిక గుణం కలిగిన వాడు, ఇక నన్ను మించిన వాడు లేడంటాడు. వాడు పరమమూర్ఖుడు అనమాట. వాడు సద్దన్నం తిన్నా సద్దన్నమే గొప్ప అంటాడు. అలాంటి ఈ మూడు అహంకారాలలో సాత్విక అహంకారం ఉత్తమోత్తమం. సాత్వికత్వం రావాలంటే సాధువులతో సాంగత్యం చెయ్యాలి. సాధువులతో సాంగత్యం చేయటం వల్ల లాభమేమిటి? సాధువులు ఎలా పడుకుంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎవరితో ఎంత సంపర్కం పెట్టుకుంటున్నారు, అనవసర సంపర్కం నుంచి ఎలా బయటపడుతున్నారు అనేది తెలుస్తుంది. సాధువుల యొక్క జీవితాన్ని పరిశీలిస్తే చాలు. సాధువులను కొంతైనా అనుకరించాలి. తర్వాత వాళ్ళ సాంగత్యం వల్ల వాళ్ళు చెప్పే మాటలు వింటాం కాబట్టి కూడా శృతము వల్ల, వినడము వల్ల మన పాపాలు పోతాయి, కర్తవ్యం తెలుస్తుంది. మంచి మాటలు వినగా వినగా ఎప్పుడో ఒకప్పుడు మారతామండి. వినడం ఎప్పుడూ వ్యర్థం కాదట, ఏదో ఒకనాటికి విన్నది కాపాడుతుంది. అందుకే శ్రద్ధగా వినాలి, 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 వినగా 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 ఏదో ఒక సమయంలో అందులో ఒక్క ముక్కైనా మనల్ని కాపాడుతుంది. తద్వారా మనిషికి లోభము తొలగిపోతుంది. లోభము మనిషిని అన్నిటికంటే ఎక్కువగా తొందరగా పాడు చేస్తుందట. లోభం అంటే రెండు అర్థాలు. ఒకటి పిసిని కొట్టుతనం, డబ్బంతా దాచుకుని ఎవరికే ఇవ్వకపోవటం. రెండవది లోభం అంటే పరవస్తు ప్రాప్త చింతనమితి లోభం. ఇతరుల యొక్క వస్తువులు నాకు కావాలని కోరడం కూడా లోభమేట. ఎవరి దగ్గరైనా ఏదైనా మంచి వస్తువు కనబడితే, ఒక ఖరీదైన వస్తువు కనబడితే ఈ వస్తువు నాకు కావాలని కోరుకోవడమే లోభం అంటే. సాధ్యమైనంత వరకు ఇతరుల యొక్క వస్తువులు కోరుకోరాదు, ఇతరుల కీర్తిని కోరుకోరాదు, ఇతరుల పతనాన్ని కోరుకోరాదు. మన దగ్గరున్న ధనాన్ని ఎంత ఎప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టాలి. అటువంటి వాడిని నిర్లోభుడు అంటారు. దానివల్ల లాభం ఏమిటి? అసూయ తొలగిపోతుంది. ఇదంతా నారదునికి బ్రహ్మ చెబుతున్న మాట. అందువల్ల జాగ్రత్తగా వినాలి. అధ్యాయం 8లో అపూర్వ బోధ బ్రహ్మ నారదునికి చేశాడు. బ్రహ్మ నారదునికి కాదు, మనకి చేశాడు. ఆ వంకతో మనకు అందించాడు. అసూయ ఈర్ష్య అక్షమ అశాంతి పాపాన్యేత నినారద. నారద మహాపాపాలంటే ఏమిటి? ఒకటి అసూయ, రెండు ఈర్ష్య, మూడు అక్షమ, నాలుగు అశాంతి. ఈ నాలుగు భయంకర పాపాలు. ఇందులో అసూయ అంటే ఏమిటి? గుణేషు దోషారోప అసూయ. మంచిలో చెడ్డ వెతకడం. ఎవరైనా ఒక మంచి పని చేస్తే అందులో చెడ్డ వెతికితే దానికి అసూయ అని పేరు. పాపం ఒక ఆయన వాళ్ళ ఇంట్లో పెరిగినటువంటి గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్ళి గోరింటాకు బాగా కోసుకొచ్చి రుబ్బి, మళ్ళీ గోరింటాకు ఇస్తే గురువుగారు రుబ్బుకోలేరని ఆయనే రుబ్బి ఒక గ్లాసు నిండా పెట్టి పట్టుకొచ్చాడు అనుకోండి, ఎంత పుణ్యాత్ముడండి, అమ్మవారి ఉపాసకుని కోసం గోరింటాకు పట్టుకొచ్చాడు అని ఉత్తములు ప్రశంసిస్తారు. అసూయ అంటే ఏమిటనమాట? ఆ ఇంట్లో గోరింటాకు అంతా రాలిపోతుంటే ఏం చేసుకోవాలో తెలియక మీకు అంటగట్టాడు గురువుగారు అన్నావా, దీనికి అసూయ అని పేరు. అసూయపరులు మీరు ఏం చేయండి అందులో తప్పే వెతుకుతారు, అస్సలు మంచి వెతకరు. ఒక మహాత్ముడు పురాణం చెప్పిస్తున్నారు. 18 పురాణాలు 40 రోజులు 30 రోజులు చొప్పున కొంతమంది పండితుల్ని పిలిపించి పురాణాలు చెప్పిస్తున్నారు. జనమంతా ఆయన ఎంత ఉత్తముడండి, ఆయన ధర్మమానని పురాణం వింటున్నాం అంటే ఆయనకి కాలక్షేపం ఒక, ఇంట్లో ఏం చేయాలో తెలియక పద్మాకర్ గారిని పట్టుకుని పురాణం చెప్పిస్తున్నాడు అంటే దానికి అసూయ అని పేరు. అంటే అంత గొప్ప గుణములు వాడికి చెడ్డే కనపడింది. వాడి బతుకు తగలయ్యా ఇలా అన్నానని ఏమనుకోద్దు. ఇలా అనుకునేవాడు కొంతమంది ఉంటారు, అప్పుడప్పుడు బుద్ధిగా మాత్రం మాట్లాడాలి మేము కూడా. అంత మంచి కార్యక్రమంలో చెడ్డ వెతకడం, అలాగే ఎవరైనా కష్టపడి ఏ పులిహారో పట్టుకొచ్చి మీ అందరికీ ప్రవచనం వేయక పంచిపెడుతూ ఉంటే ఎంత పుణ్యాత్మురాలి అమ్మా, లేక ఎంత పుణ్యాత్తుడు అమ్మా. మొగాండైతే ఈ పుణ్యాత్ముడు ఎంత మంచివాడో, వాళ్ళ ఆవిడకి ఇంట్లో వంట చేసి పెట్టడమే కాక ఎక్కడ కూడా పులిహారు తీసుకొచ్చి పంచిపెడుతున్నాడని పొగడాలి. అంతేగాని అబ్బే ఈయన నిన్నటి ఇంట్లో అన్నం మిగిలిపోయిందండి, నన్ను అన్నం వండేట, అన్నం ఇంట్లో తినేవాళ్ళు మిగిలిపోయిందండి, ఆ సద్దన్నాన్ని పులిహార చేసి పంచిపెట్టాడండి అని ఆ పులిహారలో కూడా చెత్తని ఆపాదిస్తే దానికి అసూయ అని పేరు. మొత్తం మీద మంచిలో చెడ్డనే వెతకడం అన్నమాట, దానికి అసూయ అని పేరు. ఇది మహాపాపం. రెండవది ఈర్ష్య, ఇతరుల యొక్క కీర్తిని ధనాన్ని లేక వాళ్ళకున్న భార్యలు భర్తలు ఇటువంటి బంధాన్ని చూచి తట్టుకోలేకపోతే దానికి ఈర్ష్య అని పేరు. ఒక్కొక్కడు పక్కవాడు బాగుపడితే పొరపాటు తట్టుకోలేడు, అమ్మో వాళ్ళ ఇళ్లలో అందరూ సుఖంగా ఉన్నారు, వాడు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, అందులో గుంటూరులో సంపత్నగర్లో స్థలం కొని సొంత స్థలంలో ఇల్లు కట్టాడండి, అపార్ట్మెంట్ కొన్నా నేను ఇంత బాధపడేవాడిని కాదు. సంపత్నగర్లో అపార్ట్మెంట్ కాకుండా స్థలం కొని ఇల్లు కట్టాడు నేను తట్టుకోలేకపోతాను నేర్చామంటే దానికి ఈర్ష్య అని పేరు. వాడు అదృష్టం బాగుంది, బుద్ధి మంచిది, అందుకని సంపత్నగర్లో వాడికి బిల్డింగ్ వచ్చిందని సంతోషించండి. వాడి యొక్క ఇల్లును చూసి సంతోషిస్తే మనకి రేపొద్దుని మణిద్వీపంలో ఇల్లు ఇస్తుంది అమ్మ. ఎవరైనా బాగుపడుతుంటే మనం సంతోషిస్తే ఈ లోకంలో ఇల్లు మనకి ఈ బోడి ఇల్లు వాళ్ళు ఉంటే రేపోతాయి, మనమే ఇక్కడ ఉండవు. కానీ అమ్మవారు తన మణిద్వీపంలో ఒక మణిగృహం ఇస్తుంది, కానీ ఇక్కడ ఎవరినైనా చూసి ఏడ్చామా అప్పుడు ఉన్నది కూడా పోతుంది. ఇతరుల యొక్క గృహాలు, వాళ్ళ ధనములు, వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళ కీర్తి, వీటికి ఎప్పుడూ మనం బాధపడకూడదు. అలా బాధపడమే ఈర్ష్య. ఇంకా మూడవది అక్షమ, ఎంత పాపాత్ముడైనా క్షమించాలి. క్షమించమన్నాం కదా అని నెత్తిమీద తిట్టుకోకూడసమా, క్షమలో కూడా మళ్ళీ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు పరమ పాపాత్ములు మన చుట్టూ చేరతారు, ఎన్ని చెప్పినా వాడి పాత బుద్ధి పోదు, వాడు చెడ్డ పని చేశాడు దూరం పెట్టాం, మళ్ళీ వాడు కాళ్ళు పట్టుకున్నాడు రప్పించాం, మళ్ళీ వాడు పాత పాపం మొదలెట్టాడు మళ్ళీ దూరం పెట్టాం, మళ్ళీ వాడు కాళ్ళు పట్టుకున్నాడు రమ్మన్నాం, మళ్ళీ పాపాలు మొదలు పెడితే ఇలాంటి వాడిని అస్తమానం క్షమించడం కూడా ప్రమాదం. అక్షమ అనేది కాకుండా క్షమ అంటే సాధ్యమైనంత వరకు పాపాత్ముడిని బాగు చేయడానికి ప్రయత్నించాలి. స్థాయి దాటితే వాడిని ఎలా చెయ్యాలో అలాగ వాడిని డీల్ చేయాలట, వాడితో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి. దీనికి ఒక గొప్ప కథ చెప్పారు. ఇక్కడ పూర్వం కాశీలో ఒక సన్యాసి ఉండేవాడు, పరమసాధు, దుర్మార్గుల్ని కూడా ప్రేమించే ఉత్తముడు ఆయన, మహాత్ముడు ఆయన. ఆయన రోజు ఆశ్రమం నుంచి గంగానదికి వచ్చి గంగలో స్నానం చేసి ఇంటికి పోయేవాడు. ఒకరోజున ఈ సాధువు గంగానదిలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తున్నాడు. ఆ రోజు గంగానదికి బాగా వరద వచ్చింది. ఆయనతో పాటు ఇంకా చాలామంది వీలాంటి భక్తులు స్నానం చేస్తున్నారు. ఇంతలో గంగలో ఒక తేలు కొట్టుకుంటూ వచ్చింది. అయ్యయ్యయ్యో పాపం తేలు నీళ్ళలో కొట్టుకుపోతుంది చచ్చిపోతుందని ఆయన దాన్ని రక్షించడానికి టక్కున కుడి చేత్తో పైకెత్తాడు. ఆ తేలు పైకెత్తగానే ఆయన చేతిలోకి రాగానే అది టక్కున కొట్టింది. ఈయనేమో టక్కున పైకెత్తాడు, అది టక్కున కొట్టింది. దాని బతుకు కొట్టడమే, తేలు కదా అది. తేలు యొక్క లక్షణం ఉపకారం చేసిన వాడికి అపకారం చేయటం. చేత్తో తేలును రక్షించడానికి ఆయన పైకెత్తితే ఆయన చేతిని కుట్టింది. అబ్బా అని బాధపడి మళ్ళీ నీళ్ళలో వదిలేశాడు ఆయన. మళ్ళీ తేలు నీళ్ళల్లో పడి కొట్టుకుపోతోంది, అరే అరే చచ్చిపోతుందని మళ్ళీ చేత్తో పైకెత్తాడు ఆయన. మళ్ళీ కుట్టింది అది, మళ్ళీ ఎత్తాడు, మళ్ళీ కుట్టింది. అది కొట్టడం, ఈయన వదలడం, మళ్ళీ అది నీళ్ళలో ములి చచ్చిపోతుంటే మళ్ళీ పైకెత్తడం, ఇలా 5-6 సార్లు జరిగిందిట. అప్పుడు పక్కనున్న ఒక ఆయన ఇలాంటి ఆయన లేచి, ఏమయ్య సన్యాసి అందుకే నిన్ను సన్యాసి అన్నారు, నీకేమన్నా బుర్ర ఉందా, అది తేలు చచ్చేటప్పుడు కూడా కుడుతుంది అది, అటువంటి పాపిష్టి తేలుని చీటికి వాటికి చేత్తో పైకెత్తుతావు, ఎన్నిసార్లు నువ్వు దాన్ని రక్షించాలని ప్రయత్నిస్తే అన్నిసార్లు నేను కరుస్తుంది. నీచులను అందుకే మనతో పాటు పట్టుకెళ్ళకూడదు, వాళ్ళని రక్షించకూడదు, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు, వాడి బుద్ధది, వాడు పరమద్రోహి, వాడు ఆ తేలుగాడు, ఎందుకోండి ఆ నీళ్ళలో వదిలేసి చంపక రక్షిస్తావన్నట. అప్పుడు ఆ సాధువు ఏమన్నాడు తెలుసా, అదే నేను నీకు చెప్పబోతున్నాను. ఒక నీచమైన తేలు చచ్చిపోతున్నా ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొట్టడం అనే తన దుర్బుద్ధి విడిచిపెట్టడం లేదు. కొట్టడం దాని బుద్ధి, చంపటం దాని లక్షణం. అది ప్రాణం పోయినా దాని బుద్ధి విడిచిపెడుతుందా? నేను సాధువుని, ప్రాణం పోయినా రక్షించటం నా బుద్ధి, ప్రాణం పోయినా కొట్టడం దాని బుద్ధి, ప్రాణం పోయినా ప్రాణభిక్ష పెట్టడం నా బుద్ధి. నా బుద్ధి నేను విడవను, దాని బుద్ధి అది విడిచిపెట్టదు. నేను మంచివాడిని కనుక మంచి బుద్ధి విడిచిపెట్టను, అది చెడ్డది కనుక చెడ్డ బుద్ధి విడిచిపెట్టదు. కాకపోతే ఇప్పుడు నాకు గుణపాఠం వచ్చింది. ఏమిటి? తేలుని చేత్తో ఎత్తితే అది కుడుతుంది కనుక దాన్ని రక్షించలేను, ఈసారి కొట్టకుండా చూసుకుంటాను అని అటుగా వస్తున్న ఒక ఆకుని ఆ తేలు కింద పెట్టి ఈసారి ఆకుతో పైకెత్తి ఆకుతో జాగ్రత్తగా పట్టుకుని ఒడ్డు మీద పారేసాడు. అంటే ఇప్పుడు మనకి కద్దారా ఏం తెలుస్తుంది? రక్షించటం సాధువు లక్షణం, కొట్టడం తేలు లక్షణం. అది కుడుతున్నప్పుడల్లా దాన్ని రక్షించడానికి ప్రయత్నించి మనం చావడం వల్ల ఉపయోగం లేదు. అప్పుడు ఏం చేయాలట? అది కుట్టకుండా దాన్ని దూరం నుంచే రక్షించాలి. పరమపాపాత్ముడు ఎవడైనా ఉంటే, వాడు మనకి ద్రోహం చేస్తూ ఉంటే వీలుంటే సాయం చేయి, కానీ దూరం కట్టేపెట్టి తేలులాగా. వాడిని ఆకుతోటి తేలుడు ఎలా అయితే దూరంగా తీసి పారేశాడో అలాగే పాపాత్ములు దూరంగా పెట్టాలి. దగ్గరికి మాత్రం రానివ్వకూడదు. వాడు దండం పెడితే దండం పెట్టాడు, కాళ్ళు పట్టుకోకుండా చూడాలి. పట్టుకుంటే వాడు తేలులో కొడతాడు. అందువల్ల ఈ బుద్ధికి క్షమ అని పేరట, ఓర్పు అని పేరు. ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు తన ప్రాణం తీసే ఓర్పు అవ్వకూడదు. అలాంటి ఓర్పును మాత్రమే క్షమ అంటారు. అది లేకపోతే అక్షమ, అసూయ, ఈర్ష్య, అక్షమ, ఈ మూడు మహాపాపాలు. ఇంకా నాలుగవ మహాపాపం అశాంతి. అశాంతి ఎందుకు వస్తుందంటే మనస్సు నుంచి వస్తుందట. ఎప్పుడైనా మనస్సులో భగవంతుడు లేకపోతే, మనస్సులో భూతప్రేత పిశాచాలు ఉంటే అప్పుడు అశాంతి కలుగుతుంది. అశాంతిని మనం కావాలని తెచ్చుకుంటాం. ఎలా తెచ్చుకుంటాం అంటే, నాకు లేదని ఏడవడం వల్ల అశాంతి, ఇతరులకు ఉందని ఏడవడం వల్ల అశాంతి. ఈ రెండు అశాంతికి మూల కారణములు. ఇది కూడా మహాపాపం అన్నాడు. కొంతమంది చూడండి, ఎప్పుడు ఎంత ఉన్నా అయ్యో గుంటూరులో హాఫ్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే సంపాదించాను, మొత్తం వెస్ట్ ఈస్ట్ గుంటూరు అంతా నాకే వస్తే నేను ది బెస్ట్ అవుతాను కదా అనుకుంటాట. దానివల్ల రొస్ట్ తప్ప వాడు ఎప్పుడు బెస్ట్ అవ్వలేడు. ఎంత వచ్చినా సంతృప్తి లేకపోవటం అశాంతికి మూల కారణం. దానివల్ల ఏమవుతుందన్నమాట, తనకి వచ్చేదానికి సంతృప్తి లేకపోవటం వల్ల అలా నాకు లేదు లేదు లేదనే ఏడుస్తూ ఉంటాడు. అలా ఉంటారంటే ఉన్నారు, నేను చూశాను. ఒక ఆయన నాకు బాగా స్నేహితుడు. ఆయన రిటైర్ అయ్యాడు 2010 ఫిబ్రవరిలో రిటైర్ అయ్యాడు. మార్చిలో రిటైర్ అయిన వాడికి కొంచెం ఎరియర్స్ ఎక్కువ వచ్చాయట, పెన్షన్ ఎక్కువ వస్తుందిట. ఇంకా చూడండి, ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడల్లా జుట్టు పీకేసుకుని, ఒక్క నెల తేడాతో నేను చాలా నష్టపోయాను గురువుగారు, మార్చిలో రిటైర్ అయ్యి ఉంటే నాకు పెన్షన్లో ఇంకో 2,000-3,000 వచ్చేది, ఇప్పుడు నాకు అన్యాయం అయిపోయింది అన్యాయం అయిపోయింది అన్నాడు. ఇప్పుడు ఆ మార్చిలో రిటైర్ అయినాయని అడిగాను, ఏమండి ఈ ఫిబ్రవరి ఆయన ఇంత ఏడుస్తున్నాడు, మీరు మార్చిలో రిటైర్ అయ్యారు, మీకేమన్నా బెనిఫిట్ వచ్చిందంటే, ఆ ఫిబ్రవరి ఆయన అదృష్టవంతుడండి, ఆయన 35 సర్వీస్ చేశాడు, నేను 25 సర్వీస్ చేశాను, అందువల్ల నాకు మార్చిలో రిటైర్ అయినా పెద్దగా లాభం లేదండి, ఒక 500 తేడా అండి అన్నాడు ఆయన. మీరు చూడండి, ఎంత సర్వీస్ చేసినా ఎంత పెన్షన్ వచ్చినా ఇంకేదో ఇంకొక నెల పోతే ఎక్కువ వచ్చును లేకపోతే 7 తర్వాత వచ్చునని అనుకుంటాడు వాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అలా ఏడిస్తే అసలు గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసుకున్నా నాకు పెన్షనే లేదు, నేనెంత ఆడవాలి? ఇప్పుడు టెన్షన్గా పింఛనే వస్తుంది, నేను లీవ్ పెట్టుకున్నాను నాకు పెద్దగా పెన్షన్ రాదు అని ఉద్యోగం చేస్తున్నాయని ఆయన బాధపడతాడు. అసలు గురువుగారు ఉద్యోగం ఎప్పుడు వదిలేశాడు, ఈయన రిజైన్ చేశాడు, ఈయనకి ఆ మాత్రం పింఛన్ కూడా టెన్షన్గా నెలకింత రాదు, ఇంక నేనెంత కొంచెం ఆడవాలి? కాబట్టి ఈ ఏడుపు అనేది మనస్సులోంచి వస్తుంది. దానికి కారణం అశాంతికి మూల కారణం ఏమిటి అంటే, నాకు ఇంకా లేదు ఇంకా లేదు అని ఏడవడమే, వచ్చిన దాంతో సంతృప్తి పొందకపోవటమే. పూట పూటకు జగంబున ఎదురుచ్చాలాభ సంతుష్టితోన తేజంబు పెరుగు. ఎంత బాగా చెప్పాడండి కృష్ణుడు భాగవతంలో. భాగవతంలో రుక్మిణీ కళ్యాణంలో అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మడితో కృష్ణుడు అంటాడు, తనకి ఎంత వస్తే అంత దానితో ఎవడు సంతోషపడతాడో వాడికి ముఖంలో కాంతి పెరుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, వాడు నాకు ఇష్టుడు, వాడిని నా లోకానికి పట్టుకుపోతానన్నాడు ఆయన. ఎంత వచ్చినా ఇంకొక్క కాస్త వస్తే బాగుండు. 100 పెట్టి గజం కొన్నట్ట. ఓ 100 ఒక గజం చొప్పున స్థలంలో హైదరాబాద్లో ఒకప్పుడు ఒక ఆయన కొన్నాడు. 100 గజం ఎక్కడొస్తుంది? అది ఈ మధ్యన 25,000 గజం చేసి ఉప్పల్లో అమ్మాడు. ఇది జరిగింది యథాస్థితిగా చెబుతున్నాను, యథార్థం చెబుతున్నాను. ఇంత పిసర్ తేడా లేకుండా 100 రూపాయల చొప్పున గజానికి 300 గజాలు కొన్నాడు. అది మొన్న 25,000 చొప్పున అమ్మాడు. ఆయన అమ్మిన మర్నాడు పక్కవాడు 26,000 అమ్మాట. ఒక్క రోజు తేడాతో 25,000 అయిందండి. 300 గజాలు 300 × 1,000 300,000 నష్టం అండి అంటాడు. అసలు 100 రూపాయలకి 25,000 వచ్చిందని సంతోషించు. నీ కర్మకాలితే 25,000 కూడా పోయి ఎవడో కబ్జా చేస్తే ఏమవుతావు నువ్వు? అప్పుడు ఏమవుతుంది? ఉపయోగం ఏముంది? కాబట్టి జీవులు బాగుపడాలంటే ఎదురుచ్ఛాలాభ సంతుష్టి, తనకి వచ్చిన దానితో సంతోషం పొందాలి. అది చాలా గొప్ప అదృష్టం. మనిషికి అసూయ, ఈర్ష్య, అక్షమ, అశాంతి, ఈ 4 భయంకర పాపములు అన్నాడు. దుర్గుణములు అంటల్లా, పాపాన్యతాని నారద, ఇవి మహాపాపములు. ఇవి శరీరములో ఉన్నంత వరకు వాడు పాపయుతుడు. న నిర్గతాన్ని దేహాత్తు తావత్ పాపయుతో నరః. ఈ అసూయ, ఈర్ష్య, అక్షమ, అశాంతి, ఈ 4 తొలగనంత వరకు మానవుడు పాపాత్ముడే. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ శ్లోకం చెబుతున్నాంగా మనం, ఏమని? పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. ఈ శ్లోకంలో ప్రారంభమే పాపోహం, అహం నేను పాప, పాపాత్మణ్ణి, పాపాత్మ నా ఆత్మకు కూడా పాపం అంటేసింది. శరీరంతో ఉండడం వల్ల ఆత్మ కూడా పాప పంకిలం అయిపోయింది. పాప సంభవ, అసలు నేను పుట్టడమే పాపం వల్ల పుట్టాను, మహాపాపాలు చేసి మానవజన్మ ఎత్తాను, లేకపోతే హాయిగా మణిద్వీపానికి పోయేవాడిని. అందువల్ల నేను ప్రదక్షిణ చేస్తున్నాను. ఈ శ్లోకం విన్న ఒక ఆయన, అదేంటండి దేవతలకి ప్రదక్షిణ చేశాక పుణ్యోహం పుణ్యకర్మ అనాలి, భగవంతునికి ప్రదక్షిణ చేసినప్పటికీ ఇంకా మనం పాపాత్ములవా అన్నాడు ఆయన. అహం అంటే నేను అని ఉన్నంతకాలం పాపాత్ముడు వేరా బాబా అన్నాను. నేను అనే భావన ఉన్నంతకాలం మనం పాపాత్ములమే. నేను అనే భావన లేకుండా ఉండం. ఎందువల్ల? మనలో అసూయ, ఈర్ష్య, అక్షమ, అశాంతి ఈ 4 ఎంతో కొంత ఉంటాయి. ఇవి లేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీలాంటి పుణ్యాత్ములు అంటే ఉండొచ్చేమో, కానీ అంతో ఎంతో ఇది లేకుండా ఉండదు. అప్పుడు ఇప్పుడు అంతో ఎంతో అశాంతి వస్తుంది, రాకుండా ఎలా ఉంటుందండి? పూర్తిగా శాంతిగా ఉన్నాను, పూర్తిగా క్షమతో ఉన్నాను, ఈర్ష్య లేకుండా ఉన్నాను, అసూయ లేకుండా ఉన్నాను అని గుండెల మీద చెయ్యి వేసుకుని ఎవరైనా చెప్పగలరా? అలా చెబితే వారికి ఈ దండ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ దండ కేవలం హరిగారికి తప్ప ఎవరికి ఎందుకు ఇవ్వట్లేదంటే ఈ లక్షణాలు ఆయనలో ఉన్నాయని నమ్మిస్తున్నాను నేను. ఇవి మన శరీరం నుంచి పోయాయా అప్పుడు మనం పరమ పుణ్యాత్మలం, ఎప్పటికి పోవో అప్పటిదాకా వాడు నరుడు పాపాత్ముడే. ఇవి ఉన్నంత వరకు, ఏది ఇందాక చెప్పిన 4 పాపాలు ఉన్నంత వరకు తీర్థయాత్రలు కూడా అది అర్థమేట. నీలో ఈర్ష్య ఉంది, అసూయ ఉంది, అక్షమ ఉంది, అశాంతి ఉంది, అప్పుడు స్నానం చేసినా ఉపయోగం లేదు గంగలో, అప్పుడు కాశీకి వెళ్ళినా ఉపయోగం లేదు నీకు. కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టు. దానికి ఉదాహరణ చెప్పాడు, నిష్ఫలశ్రమయే వైక కర్షకస్య యథాతథా. ఒక ఆయన పాపం రైతు కష్టపడి పొలం దున్నాడు, నీరు పెట్టాడు, విత్తనం వేశాడు, కానీ మొలకెత్తలేదు. కారణం ఏంటో తెలుసా? ఆ పొలం ఔషధ క్షేత్రం, ఎడారి భూమి. కొన్ని ప్రాంతాల్లో చూసారా పొలాలు పండవు, చవిటి నేల. చవిటి నేలలో నీరు పెట్టినా దాన్ని దున్నినా అది నేలే చవిటి నేల అవడం వల్ల అక్కడ వేసిన బీజం మొలకెత్తదు. కాబట్టి మంచి నేలలో కనుక, మంచి పొలంలో కనుక, సారవంతమైన పొలంలో కనుక విత్తనం వేసినప్పుడు అందులో నీరు పోస్తే అప్పుడు అది మొలకెత్తుతుంది. చవిటి నేలలో ఉపయోగం ఏంటి? ఎడారిలోకి తీసుకెళ్ళి వేరుశెనక్కాయలు పాతి పెడితే వేరుశెనక్కాయలు వస్తాయి రావు. ఇంకోటి ఏం చేశాడు తెలివితేటలుగా, వేరుశెనగ గుళ్ళు చాలా బాగున్నాయంటే ఎవరో వేయించి పెట్టారట, వెంటనే ఏం చేశాడు, వేయించిన గుళ్ళు ఇంత రుచిగా ఉంటాయి కాబట్టి వేయించిన గుళ్ళు పాతి పెడితే వేయించిన కాయలు వస్తాయనుకుని గుళ్ళు, ఏది వేరుశెనగ గుళ్ళు వేయించి వాటిని పొలంలో వేశాట. వేరుశెనక్కాయలు వేయించి ఏది పల్లీలు, అందులో కారం ఉప్పు చల్లి దాన్ని పొలంలో వేస్తే మొక్కలు వస్తాయా, మొలకెత్తుతాయా, వాటి బుర్రది. అలాంటి మూర్ఖులు కొందరున్నారు. ఏ విధముగా అయితే విత్తనములు వేయిస్తే అవి మొలకెత్తవో, లేక విత్తనములు చవిటి నేలలో వేయబడితే అవి మొలకెత్తవో, అలాగే మనిషి శరీరము అపవిత్రముగా ఉన్నంత వరకు, అసూయ, ఈర్ష్య, అక్షమ, అశాంతి ఉన్నంత వరకు వాడు ఎన్ని రకముల యాత్రలు చేసినా వ్యర్థమే. యాత్రలకు వెళ్ళేది పవిత్రంగా ఉండడానికి అంతేకాని, అడ్డమైన పనులు చేయడానికి యాత్ర ఎందుకు, దాని బదులు ఇంట్లోనే కూర్చోవచ్చు మనం. ఇవన్నీ పోవాలంటే మళ్ళీ దీనికి ఒకటే మార్గం, గురోరన్యన్న విద్యతే. చిట్ట చివరికి మళ్ళీ బ్రహ్మదేవుడు నారదునితో గురువు కంటే అన్యం లేదు, ఎన్ని చేసినా పరమభక్తితో అతిశ్రద్ధతో గురువు కాళ్ళు గట్టిగా పట్టుకోగలిగితే ఈ పైన చెప్పిన దోషములన్నీ పోతాయట. అందుకే చిట్ట చివరిగా మళ్ళీ ఏమని చెప్పాడు, సర్వశరణాగతిని గురువు దగ్గర పొందుము. గురువు దగ్గర పాపం ఉండదు, గురువు కంటే శక్తి ఎవరి దగ్గర లేదు, నీకు చిట్ట చివరికి దిక్కు గురువే. అటువంటి గురువు విష్ణువుతో, బ్రహ్మతో, ఈశ్వరునితో సమానుడు. ఈ విధముగా మా తండ్రి బ్రహ్మదేవుడు ఒకప్పుడు నాకు జ్ఞానోపదేశం చేశాడు. అప్పుడు ఆయన దగ్గర విన్నాను, విని అప్పటి నుంచి గుణముల యొక్క విశేషం తెలుసుకున్నాను. ఈ గుణాల్లోంచి బయటపడడం కోసం హరినామస్మరణం చేశాను. భగవన్నామం నిరంతరం చేయగా 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 ఎప్పుడో ఒకప్పుడు ఈ భగవన్నామం మనకి సద్బుద్ధినిస్తుందిట. నామం యొక్క గొప్ప లక్షణం ఎటువంటిది అంటే, నామము కడిగిన నోరు లాంటిది, నామము అగ్ని వంటిది. అగ్ని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుతుంది. భగవన్నామం నిరంతరం చేయగా 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 ఏదో నాటికి దాని ప్రభావం మన మీద పడుతుందండి. అందుకే తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామం చెయ్యన్నారు. చాలా కాలం క్రితం ఒక పరమ నీచుడైన దొంగ ఉండేవాడు. ఈ దొంగని చంపమని ఒకనొకప్పుడు రామచంద్రుడు హనుమంతుడిని పురమాయించాడు. ఇవి రాముడికి సంబంధించిన అనేక గాథలు తమిళంలో కూడా ఉన్నాయి. అందులో ఒక తమిళ గాథ, ఓసారి రాముడికి కోపం వచ్చింది ఒక దొంగాడి గురించి. ఈ దొంగవాడు ఆడవాళ్ళ మెడలో మంగళసూత్రాలు కొట్టేస్తున్నాడు, వాణ్ణి సంహరించిరా అని రాముడు హనుమంతుడిని పురమాయించాట. హనుమంతుడు ఈ దొంగాడి తల మీద కొట్టడానికి గద బొత్తుకు బయలుదేరాడు. ఈ దొంగాడికి ఎక్కడో అదృష్టం బాగుండి నారదుడు కనబడ్డాడు. ఈ రోజు నుంచి నువ్వు దొంగతనం మానమని నేను అన్నా, ఎందుకంటే నువ్వు దొంగాడివి కనుక నీ బుద్ధి మారదు, కానీ ఏ పని చేసినా రామా రామా అంటూ ఉండన్నట్ట. వీడు అప్పటి నుంచి ఇలాంటి రాజ్యలక్ష్మి లాంటి అమ్మాయి దగ్గరికి వచ్చి వెళ్ళడం బంగారు సూత్రం లాగేసి రామా అండం, రామా రామ్మ అని లాగేసేవాడు. ఈ విధంగా అందరి మెడల్లో బంగారు సూత్రం లాగినప్పుడల్లా రామ అనేవాట. రాముడు పంపాడు కదా, అందుకని ఆంజనేయ స్వామి వారు ఈ దుర్మార్గుడిని చంపడానికి వచ్చారు. ఆ సమయంలో ఒక స్త్రీ అడవి గుండా వెడుతోంది, ఆవిడ మెడలో మంగళసూత్రం తెంచడానికి వీడు వెళ్ళి ఆ మంగళసూత్రమే చెయ్యేశాట. ఆరు దుర్మార్గుడు కూడా నా కళ్ళ ఎదురుగుండానే ఒక పరమ పతివ్రత మెడలో మంగళసూత్రం తెంచుతా ఉట్రా, ఈ దెబ్బతో నువ్వు అయిపోయావురో అని ఆంజనేయుడు గదెత్తాడు. ఆంజనేయుడు గద దెబ్బకి కుంభకర్ణులు లాంటి వాడి తలకాయలే పగిలిపోతాయి. అటువంటిది ఆయన గద పెట్టి ఒక దెబ్బ కొట్టేలోపోడు ఆ మంగళసూత్రం దెబ్బతూ రామా అన్నట్ట. ఇంకేముంది, ఆంజనేయ స్వామి వారి చేతిలో గద కింద పడిపోయింది. పెద్ద గద ఢామ్మనే శబ్దంతో కింద పడితే ఏమిటో అని చూశారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఆంజనేయుడు కనపడలేదు, గద కింద పడింది. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి, ఒరే దొంగ, నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా, నువ్వు పరమపాపాత్ముడివి, కానీ గురువుగారి మీద భక్తితో, ఈ నారదుడిని గురువుగా చేసుకుని ఈ గురువు మీద భక్తితో గురువుగారు చెప్పినట్టుగా ఏ పని చేసినా రామా 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 అన్నావు, అదే నిన్ను కాపాడింది. ఈ పక్కనే ఆంజనేయుడు ఉన్నాడురా, రామాజ్ఞతో నీ బుర్ర రామకీర్తన పాడడానికి వచ్చాడు. ఆ సమయంలో నీ అదృష్టం బాగుండి నా మాట మీద నమ్మకంతో ఈ పతివ్రత మెడలో ఉన్న మంగళసూత్రం లాగేటప్పుడు రామ అన్నావు, రామ అనగానే ఆయన చేతిలో కదా తనంత తానే జారిపోయింది, ఇదిరా రామనామ మహిమ అన్నాడు. ఏ క్షణంలో అయినా భగవంతుడు కాపాడతాడు. అలా భగవన్నామం చేయటం వల్ల లాభం ఏమిటి, తెలియకుండానే ఈ నామము పరమపాపాత్ముడిని కూడా ఉద్ధరిస్తుంది. అందుకని నామస్మరణం చెయ్యాలి. మనం నిత్యం ఏదో ఒక నామాన్ని విడిచిపెట్టకుండా సంకీర్తన చేస్తే ఈ నామము అగ్నివలే మనల్ని కాపాడుతుంది. నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా అది మనల్ని కాపాడుతుంది. భగవన్నామం తెలిసి చేసినా తెలియక చేసినా అప్రయత్నంగా నోటి నుంచి వచ్చినా అది కాపాడుతుంది. అందుకే కలియుగంలో నామస్మరణము కంటే గొప్ప మార్గం లేదు. మళ్ళీ ఆ నామము గురువులు చెప్పగా స్వీకరించి, గురువు ద్వారా ఒక మంత్రముగా స్వీకరించి చేస్తే తక్షణం రక్షిస్తుంది. గురువు అనుగ్రహం వల్ల వచ్చిన నామం ఉందే, ఈ నామం గురువు లేకుండా చేసేటటువంటి వాడి కంటే గురువు ద్వారా పొందేవాడికి 1000 రెట్లు ఎక్కువ మహిమ వస్తుంది కనుక ఎక్కువ లాభం అట. ఒక ఆయన రామ రామ అన్నాడు, తనంత తాను రామ అన్నాడు, వాడికి కొంత ఫలితం వస్తుంది. అదే ఈ రామ అనమని గురువుగా ఆజ్ఞాపిస్తే గురువు ద్వారా ఈ రామనామమును సేకరించి జపం చేస్తే వాడికి సహస్ర గుణములు అధిక ఫలితం వస్తుంది, 1000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందిట. రూపాయి దానంతో 1000 రూపాయల దాన ఫలితం పొందుతున్నాడు అనమాట. అందుకే గురువు ఉండాలి. గురువు వల్ల అన్ని గుణములు పరస్పరము పవిత్రమైపోతాయి అని ఈ విధంగా బ్రహ్మదేవుడు నాకు ఒకప్పుడు చెప్పాడు. నేను అప్పటి నుంచి అలాగే బ్రహ్మదేవుని యొక్క ఉపదేశం వింటూ నారాయణ స్మరణ చేసుకుంటూ గుణములను అదుపులో పెట్టుకుంటూ తిరుగుతున్నాను అని నారదుడు చెప్పగా వ్యాసుడు మళ్ళీ అడిగాడు, బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈ ముగ్గురు కలగాపులగమైనటువంటి శక్తులు, ఈ త్రిమూర్తులు ఒకరితో ఒకరు పరస్పరం విభేదించరు, ఈ ముగ్గురు కలిస్తేనే కదా సమస్త శక్తులు. ఈ మహాశక్తులు అంటే ఈ త్రిమూర్తులు మళ్ళీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతుల యొక్క సంయోగం ఉంటేనే ఏ పనన్నా చేస్తారు. ఈ ముగ్గురు మాతలు త్రిమూర్తులు త్రిమాతలు వీళ్ళందరి యొక్క సంయోగంతో ఉన్న బీజములు లోకంలో ఉన్నాయా అని నారదుడు అడిగాడు. అప్పుడు నారదుడు చెప్పాడు, అమ్మవారికి 3 అక్షరములు చాలా ఇష్టం, ఒకటి ఐం, మరొకటి క్లీం, ఇంకొకటి సౌః. ఐం అనే బీజంలో బ్రహ్మ సరస్వతి ఉన్నారు. బ్రహ్మ సరస్వతులు ఇద్దరు ఉన్న ఐంకారమునకు వాగ్బీజము లేక సారస్వత బీజము అని పేరు. అందుకే ఐం ఐం అని జపం చేస్తే మన నాలుక మీద ఇటు బ్రహ్మ అటు సరస్వతి కూర్చుంటారు. నాలుక ఎప్పుడు 2 భాగములుగా ఉంటుందిట, ఇటు కుడి భాగం ఎడం భాగం. అందుకే మధ్యలో సన్నని ఒక గీత ఉంటుంది మనకు తెలియదు కానీ అడుగు నుంచి చూస్తే తెలుస్తుంది. అడుగును మీరు ఎప్పుడైనా నాలుకని చూడండి, ఒక నాడీ కనపడుతుంది, ఒక నరం కనపడుతుంది. ఈ నరమునకు ఎప్పుడు కూడా కుడివైపు ఉన్న భాగం అంతా బ్రహ్మస్వరూపం, ఎడమవైపు భాగం అంతా సరస్వతి. ఈ ఇద్దరు కలిసి ఐం అనే బీజముగా మారారు. కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఐం అనే బీజం సరస్వతి బ్రహ్మల యొక్క కలయిక. ఇంకా 2వది క్లీం, కామరాజ బీజం, కోరికలు తీర్చే బీజం. ఈ బీజము విష్ణువు మహాలక్ష్మి ఈ ఇద్దరి యొక్క కలయిక. లక్ష్మీనారాయణులు క్లీంకారంలో ఉంటారు. అందుకే క్లీం అనేవాడికి అన్ని కోరికలు తీరుతాయి. విష్ణువు స్థితికారకుడు, ఎప్పుడు మనల్ని పోషిస్తాడు, మన వస్తువులు మనకి దక్కేలా చేస్తాడు, వరాలు ఇస్తాడు. అందుకే ఆయన క్లీంకార స్వరూపుడు. ఈ క్లీంకారం లక్ష్మీనారాయణ స్వరూపం, దీనికి కామరాజ బీజం అని పేరు. ఇంకా 3వది శక్తి బీజం, దీన్ని సౌహ అంటారు. శక్తి పార్వతీ పరమేశ్వర స్వరూపం, అందుకే వాళ్ళు సంహరించగలుగుతున్నారు మళ్ళీ బ్రతికించగలుగుతున్నారు. సౌహ అనే బీజములో పార్వతి పరమేశ్వరుడు కలిసి ఉంటారు. ఈ విధంగా త్రిమూర్తులు త్రిమాతలు ఈ 3 బీజాల్లో ఉన్నారు. తెలిసి కానీ తెలియక కానీ ఈ 3 బీజములు జపం చేసేవారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. ఒక్కోసారి గురువుల ద్వారా ఇది ఉపదేశం పొందొచ్చు, ఒక్కొక్కప్పుడు గురువు లేకపోయినా ఎవరో ఒకరి ద్వారా కూడా ఈ బీజములు మనకి రావచ్చు. తెలిసి తెలియక ఉచ్చరిస్తే కూడా లాభం అన్నాడండి ఆయన. అదృష్టవంతులకి ఏ గురువో వస్తాడు, గురువుగారు ఈ మంత్రాలు ఇస్తాడు. ఒక్కొక్క వ్యక్తికి గురువు లేడు, అప్పుడు కూడా ఏ జంతువు ద్వారానో ఆకాశవాణి ద్వారానో లేకపోతే తాళములు కొడుతూ ఉన్నప్పుడు వచ్చిన శబ్దమో విని కూడా బాగుపడిన వాళ్ళు ఉన్నారట. పూర్వం ఒక ఆయన భజన చేస్తున్నాడు, ఆయన భజన చేస్తున్నప్పుడు తాళములు చేత్తో పెట్టుకుని టింగ్ టింగ్ అని కొడుతున్నట్ట. ఈ తాళములు కొడుతుంటే క్లీం క్లీం అన్నట్టు వినబడింది. అది విని ఒక మోగవాడు మనస్సులో క్లీం క్లీం అని జపం చేశాడు, వాడికి భాష వచ్చేసింది. అలా అపూర్వమైనటువంటి శక్తి పొందిన వాడు ఉన్నారు. ఐ ఐ ఇతి భయార్తేన దృష్ట్వా వ్యాఘ్రాధికం వనే, ఒక ఆయన ఉన్నాడు భయంకరమైన పులులు తిరిగే అడవిలో ఉండేవాడు. ఆ అడవంతా క్రూర మృగాలకి నిలయం. ఆ క్రూర మృగాల నిలయమైన అడవిలో అనుకోకుండా ఒక పందిని చూశాడు. ఐ ఐ అన్నాడు. పక్కన 0 కూడా లేదు, బీజము లేదు. బీజం ఉంటే ఐం అంటాం, బీజములు లేకపోతే ఐ అంటాం. ఉట్టినే ఓ పందిని చూశాడు ఒక ఆయన, అది క్రూరాటవి భయంకరమైన అడవి. ఆ అడవిలో అడవి పందిని చూశాడు, ఐ ఐ అన్నాడు. దాంతో అమ్మ ప్రత్యక్షమై వాడిని మహాపండితుణ్ణి చేసింది, వాడికి పాండిత్యం ఇచ్చింది, కవిత్వం ఇచ్చింది, వాడు 1000 శ్లోకాలు రాశాడు, వాల్మీకి వంటి స్థాయి కలిగిన పండితుడయ్యాడు. కేవలం అయ్యనే శబ్దం వింటేనే జపం చేస్తేనే, అది కూడా పందిని చూచి అయ్యంటేనే వాడి అంత పండితుడయ్యాడు. నిజంగా పండితుల ద్వారా గురువుల ద్వారా అయ్యమనే అక్షరమును ఉపదేశముగా పొంది దానిని జపం చేస్తే వాడింకెంత పండితుడవుతాడో ఆలోచించు. బిందుహీనం ప్రసంగేన జాతోసౌ విబుధోత్తమః శ్రుత్వా అక్షరం కోలముఖాత్ సముచార్య స్వయం తతః. మళ్ళీ చెబుతున్నాడు చేదస్థంగా మనకు అర్థం అవడానికి. పంది అయ్యి అందిట, వెంటనే వీడు అయ్యి అన్నట్ట. పంది ముఖము నుంచి వచ్చిన ఐకారం విని అయి అయి అన్నాడు. దాంతో వాడికి పాండిత్యం వచ్చింది. భగవతి అయ్యం అనేది నా వాగ్బీజం, ఆ బీజమును వీడు జపం చేశాడు పోన్లే, చివరన సున్నా పెట్టలేకపోయాడు, అయ్యం అనలేక అయ్యి అన్నాడు, ఆ మాత్రమునకి ఇతన్ని అనుగ్రహిద్దాం అనుకుని వాణ్ణి కవిరాజును చేసింది దయార్ద్ర హృదయురాలైన పరమేశ్వరి. పరమేశ్వరి అటువంటి వాణ్ణి మహాపండితుణ్ణి చేసింది. కాబట్టి భగవతి యొక్క కరుణ పొందడానికి ఏదో ఒక మార్గమును మాత్రం ఎంచుకోవాలి. అమ్మ అమ్మ అనుకుంటే ఆ అమ్మే మనల్ని అనుగ్రహించడానికి ఏదో ఒక త్రోవ చూపిస్తుంది అని బ్రహ్మ నారదునికి చెప్పగా నారదుడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాను అని వ్యాసుడు జనమేజయుడికి చెప్పగా ఇప్పుడు జనమేజయుడికి ఆశ్చర్యం కలిగింది. చాలా గొప్ప విషయం చెప్పావు నువ్వు ఇందాక. సత్యవ్రతుడిని పేరు కలిగిన ఒక విప్రుడు పంది ద్వారా అయ్యి అనే శబ్దము విని జపము చేసి పండితుడు కవి అయ్యాడన్నావు. ఎవడా సత్యవ్రతుడు? ఏ ఊళ్ళో ఉండేవాడు? అతని కథ ఏమిటి? కమామిషి ఏమిటి? అతనికి పంది ద్వారా బీజం ఎలా లభించింది? ఆ బీజాన్ని ఆయన ఎలా జపించాడు? ఆ జపానికి అమ్మ ప్రత్యక్షమై సంతోషించి అతన్ని ఎలా అనుగ్రహించింది? ఈ కథంతా క్లుప్తంగా కాకుండా పూర్తిగా చెప్పు. విస్తరేణ వదస్వాద్య, పూర్తిగా వివరముగా చెప్పన్నాడు ఆయన. ఏదో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా చెబితే నాకు అర్థం కాదు. అది కూడా నాకు అర్థమయ్యేలా చెప్పు. మనోరమం అంటే అర్థం అదనమాట, మనస్సుకి ఆనందము కలిగించే కథని చెప్పు. కొంతమంది కథ చెబుతూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తుంది, మనస్సుకు ఆనందం కలుగుతుంది. ఎవడదాన్ని వాడు అలా చెప్పబోతూ ఉంటే వినేవాడికి అర్థం కాకపోతే ఇంక పురాణం ఏమిటి? పురాణము మనస్సును ఆకట్టుకోవాలి, ఆనందం కలిగించాలి, దానికి మనోరమము, మనస్సును రమింపచేసే కథ అని పేరు. అనగా అప్పుడు మహానుభావుడు సత్యవతీ సుతుడు వ్యాసుడు ఇలా చెప్పాడు, మహారాజా నీవు అదృష్టవంతుడివి, నీ బుద్ధి సంపూర్ణముగా దేవీ భాగవత కథల మీద లగ్నమయ్యింది. దేవీ భాగవత కథ ఎటువంటిదో తెలుసా? గంగానది కంటే గొప్పది. గంగానదిలో ఒక్కసారి మునిగినంత మాత్రం చేతనే, భక్తితో మునిగినంత మాత్రం చేతనే జీవుల పాపాలు తొలగిపోతాయి. శ్రద్ధతో అమ్మవారి కథని ఒకే ఒక్కసారి వింటే వాడి సమస్త దోషాలు తొలగిపోతాయి. సకృత్ అన్నాడు అంటే ఒకే ఒక్కసారి. దేవీభాగతో కొన్ని వందల సార్లే వినక్కర్లా, శ్రద్ధతో ఉంటే ఒక్కసారి విన్నా చాలు. శ్రద్ధ లేకపోతే ఎన్ని వందల సార్లు వింటే ఉపయోగం ఏముంది? శ్రద్ధ లేని కథాశ్రవణం గజస్నానం వంటిది. ఏనుగు స్నానం చేస్తుంది కానీ బయటికి రాగానే తొండంతో చెత్త మీద వేసుకుంటుంది. మీరు ఎప్పుడో చూడండి, నదీ తీరంలో ఏనుగులు వస్తాయి, శుభ్రంగా స్నానం చేస్తుంది పాపం, మళ్ళీ ఒడ్డుకు రాగానే తొండంతో బూడి తీసుకుని మట్టి తీసుకుని కుష్యం తలుకుంటుంది మీద. ఇంత స్నానం చేసి ఒంటికి మట్టి పూసుకుంటే ఇంకా అది స్నానం ఏమిటండి? పురాణ కథ వినేటప్పుడు శ్రద్ధ లేకుండా నిద్రపోతూ కూర్చుంటే, వినేటప్పుడు అటు ఇటు చూస్తూ కూర్చుంటే ఈ కథ వాడి బుర్రలోకి ఎక్కకపోతే అప్పుడు ఆ కథ వినడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. అందువల్ల శ్రద్ధగా ఒక్క పర్యాయము జగన్మాత కథ వింటే వాడు తరిస్తాడు. అటువంటి కథ చెబుతున్నాను. నీకు తెలుసు కదా నాకు తీర్థయాత్రలంటే ఇష్టమని. నేను ఒకసారి తీర్థయాత్రకు బయలుదేరాను. ఏకదాహం కురుశ్రేష్ఠ కుర్వం తీర్థాటనం శుచి సంప్రాప్తో నైమిచారణ్యం పావనం మునిసేవితం. నేనొకప్పుడు భూమండలం అంతా తీర్థయాత్రల వంకతో తిరిగాను. మొత్తం భూమి అంతా తీర్థయాత్రలు చేయటానికి మనస్సులో సంకల్పించుకొని వరసగా తిరుగుతున్నాను. కొన్ని రెండు మూడు సార్లు తిరిగాను, కొన్ని వందల పర్యాయాలు తిరిగాను. ఉదాహరణకి ఆయన బదరీక్షేత్రం ఎన్ని వందల సార్లు వెళ్ళాడో లెక్కలేదు. నైమిషారణ్యం కొన్ని వేల పర్యాయాలు వెళ్ళాడు. కాశీక్షేత్రం తరచుగా వెడుతూనే ఉంటాడు. ఇలా తీర్థయాత్రలు పదే పదే తిరుగుతూ 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 ఒకనొకప్పుడు నైమిషారణ్యం వచ్చాను. ఆ నైమిషారణ్యంలో ఆనాడు మహానుభావులైన ఋషులు కొందరున్నారు. జమదగ్ని, మరీచి, అంగిరుడు, కౌండిన్యుడు, అత్రి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, రోమసుడు మొదలైన మహర్షులు కొన్ని వేల మంది నేను నైమిషారణ్యం వెళ్లే సమయంలో ఒక గొప్ప సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో గుణముల మీద చర్చ జరుగుతోంది. సత్వగుణం అంటే ఏమిటి, రజోగుణం అంటే ఏమిటి, తమో గుణం అంటే ఏమిటి, ఈ గుణాల వల్ల వచ్చే నష్టాలు ఏమిటి, లాభాలు ఏమిటి, ఇందులోంచి బయటపడి మోక్షం ఎలా పొందాలి, ఇలాంటి చర్చ ఇటువంటి ఋషులు చేస్తున్నారట. ఈ ఋషులు తగాదా పడరండోయ్. ఋషులు కనుక సత్వగుణ ప్రశస్తులు కనుక వాళ్ళు శాంతముగా ఏది మంచి ఏది చెడ్డ చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో వ్యాసుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళంతా వ్యాసుడి కంటే పెద్దవాళ్ళు అండి. అక్కడ కూర్చున్న వాళ్ళంతా వ్యాసుడి కంటే కొన్ని వేలు లక్షల సంవత్సరాలు ముందు పుట్టిన వాళ్ళు. వశిష్ఠుడు ఉన్నాడు, వీళ్ళ ముత్తాత. వ్యాసం వశిష్ఠ నప్తారం. వ్యాసుడు వశిష్ఠుని యొక్క మునిమనుమడు, శక్తికి మనుమడు, పరాశరునికి కొడుకు, శుకునికి తండ్రి. వశిష్ఠుడి కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుడు కొడుకు వ్యాసుడు. అందుకే ఏమన్నాం, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసుని గురించి నమస్కరిస్తున్నాము. ఆయన ఎటువంటి వాడు? వశిష్ఠునికి మునిమనుమడు, శక్తికి మనుమడు, పరాశరునికి కొడుకు, శుకునికి తండ్రి. అటువంటి తపోనిధి మహాతపస్యాలి అయిన వ్యాసుని గురించి నమస్కరిస్తున్నామని అర్థం. అందుకే వశిష్ఠుడికి, వశిష్ఠుడితో సమానుడు పక్కనే కూర్చున్న విశ్వామిత్రుడికి, ఇంకా రోమసుడు అని ఒక ముని ఉన్నాడు. ఆయన గొప్పతనం మీకు ఇదివరకు చాలాసార్లు చెప్పాను, కనుక ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా. ఆయన జమదగ్ని, ఏది, పరశురాముడి తండ్రి. ఇటువంటి మహానుభావులంతా అక్కడ ఉన్నారు కనుకే వ్యాసుడు వాళ్ళందరికీ నమస్కరించాడు. అక్కడ వ్యాసుని శిష్యులు సూతుడు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వ్యాసునికి నమస్కరించారు. ఇలా నమస్కారాలు ప్రతి నమస్కారాలు అయ్యాక అంతా అక్కడ కూర్చున్నారు. ఆ సమయంలో జమదగ్ని మహర్షి లేచి నిలబడ్డాడు. మునులారా, ఐ హ్యావ్ ఎ స్మాల్ డౌట్ అన్నాడు. ఆయనకి అన్ని లాంగ్వేజెస్ వచ్చులేండి. ఆయన ఏమన్నట్ట, మొట్టమొదట, సందేహోస్తి మహాభాగాః మమ చేతసి తాపసాః సమాజేషు మునీనాం వై నిస్సందేహో భవామ్యహం. నాకు చాలా అనుమానం, పెద్ద అనుమానం ఎన్నో ఏళ్ల నుంచి నాలో ఉన్నది. నాకు పెద్ద సందేహమే ఉందన్నాడు ఆయన. చిన్న సందేహం కాదు, పెద్ద సందేహం చాలా కాలం నుంచి ఉన్నది. ఎంతమంది మహాత్ములు ఉన్నారు కనుక ఆ సందేహం తీర్చండి. ఏ శక్తిని ఆరాధిస్తే సులభముగా తరిస్తాం, కష్టపడకుండా తరించడానికి, పెద్ద పెద్ద ఉపాసనలు చెయ్యకుండా, గొప్ప గొప్ప యజ్ఞములు చెయ్యకుండా సులభముగా తరించడానికి మార్గం ఏదైనా ఉన్నదా? ఒక ఆయన చాలా కష్టంలో ఉన్నాడు, వాడు యజ్ఞం చేయలేడు, పెద్ద పెద్ద మంత్రజపాలు చేయలేడు, అనేక రకాల దానాలు ధర్మాలు చేయలేడు. అలాంటి వాడు ఒకే ఒక్క ముక్కలో అతి సులభముగా తరించే మార్గం ఏమున్నది అన్నాడు ఆయన. డబ్బున్నవాడు బాగా దానం చేయొచ్చు, లేదా యజ్ఞం చేయొచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు. అన్ని పనులు చేయలేని వాళ్ళు ఉంటారుగా, అశక్తులు ఉంటారుగా, వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే కూర్చోవలసిన వాళ్ళు ఉంటారు, పాపం కొంతమంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం పెడతారండి? నాకు తెలిసిన ఒక శిష్యుడు ఉన్నాడు, చాలా మంచివాడు, యాత్రలు చేయాలని కోరికొంది, పురాణం వినాలని ఉంది. ఆయన బట్టల కొట్లో పనిచేస్తాడు. పొద్దున్న 10 షాపు కడితే రాత్రి 12 వస్తాడు. 12 రావడం వల్ల పొద్దున్న 8 కానీ లేవడు. 8 లేచి లేవగానే స్నానం చేసి ఇంత అన్నం చేసి మళ్ళీ బయలుదేరాలి, మళ్ళీ 12 ఇంటికి వస్తాడు. 365 రోజులు ఆ బట్టల కొట్లో పని చేయకపోతే ఆ ఇంట్లో పెళ్ళాం బిడ్డలు పోషించలేడు. అందుకని 30 ఆ అబ్బాయి, గురువుగారు నేను చిన్న వయసులో షాపుకి వెళ్ళా, నా ఉద్యోగం అది, కాబట్టి నేను యాత్రలకు రాలేను, ఎప్పటికైనా యాత్రకు వస్తానా అంటాడు బాబు. పోనీ యాత్రకు 4 వస్తే ఆ 4 జీతం కట్టవు, తర్వాత మళ్ళీ ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. ఉద్యోగం ఉన్నా ఈ 4 జీతం రాకపోతే ఇంట్లో ఒక భార్య ఉంది, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఎలా పోషించాలి? ఈ గందరగోళంలో ఉన్నాడు. కాబట్టి ఆర్థిక స్థితి అనుకూలించకపోవటం వల్ల కొందరు యాత్రలు చేయలేరు. ఇలా యాత్రలు చేయలేకపోయినా, దానములు చేయలేకపోయినా, ఉపన్యాసములకు రాలేకపోయినా, ఉపరి సన్యాసం పుచ్చుకోలేకపోయినా, సులభముగా తరించే మార్గం ఏదైనా ఉందా? అలా ఉంటే నాకు చెప్పండి అనగా జమదగ్ని యొక్క పలుకులు విని అందరూ ఒకడ ముఖాలొకడు చూసుకున్నారు. ఒకడేమో యజ్ఞం చేయకుండా ఎలా తెరిస్తాం అన్నట్ట, ఒకడు పద్మాకర్ గారు 32 రోజులు దేవీ భాగవతం చెప్తున్నప్పుడు పూర్తిగా వినకపోతే ఎలా తెరిస్తాం అన్నట్ట, ఇంకొక ఆయన నైమిశారణ్యంలో సూత్రుడు చెప్పే 18 పురాణాలు వినకుండా ఎలా తెరిస్తాం అన్నట్ట, ఒక ఆయన అబ్బాయి తీర్థయాత్రలు చేయాల్సిందేనండి అన్నాడు ఒక ఆయన. అయ్యా, అవన్నీ చెయ్యకుండా తరించే మార్గం కదా నేను అడిగాను అన్నాడు జమదగ్ని. అప్పుడు రోమశ మహర్షి లేచాడు. ఆయన లేచి ఏవం ప్రశ్నే కృతే తత్ర రోమశ వాక్యం అబ్రవీత్. రోమసుడు లేచి ఇప్పుడు నేను చెబుతాను. ఏమి చెబుతాను? జమదగ్గరికి సమాధానం చెబుతాను. మానవులు సులభముగా తరించడానికి చేయవలసిన పనికి సంబంధించిన విషయం చెబుతాను. ఈ చరాచర జగత్తులో ఎటువంటి నీచుడినైనా భ్రష్టుడినైనా సులభముగా రక్షించే శక్తి ఒక్క అమ్మకి మాత్రమే ఉంటుంది. అందుకే అమ్మని శక్తి అని, పరా అని, ప్రకృతి అని, ఆది అని, సర్వప్రాంతాలకు వెళ్ళే సర్వగా అని, ఎల్లప్పుడూ ఉంటుంది గనక సర్వదా అని, అన్నీ ఇస్తుంది గనక ఆ సర్వదా అని, శివ అని, మంగళస్వరూపిణి అని పిలుస్తారు. ఆవిడ దేవతలందరికీ మూలస్వరూపిణి, అందరికీ తల్లి. అందుకే ఆవిడకి అనేక కోటి బ్రహ్మాండ జనని అని పేరు. పరాంబిక, ఇంకంతకంటే వేరే అమ్మలేదన్నమాట. జగదంబ అని పేరు. ఆ తల్లి ఎంత సులభంగా అనుగ్రహిస్తుందో తెలిపే ఒక కథ మీకు చెబుతాను. నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. అలా చూసి విన్న కథని మీకు వివరిస్తాను. ఈ కథ వింటే మీకే అమ్మని ఉపాసించడం వల్ల వచ్చే లాభం తెలుస్తుంది అని రోమసుడు చూసినటువంటి కథ చెప్పాట. అందుకే దానికి ఇతిహాసము అని పేరు. ఇతిహాసము అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పుట. కల్పితం లేకపోతేనే ఇతిహాసం అంటారు. ఇతి హ ఆస ఇతి ఈ విధముగా, హ ఈ కథ, ఆస ఉన్నది, ఈ కథ ఇట్లే ఉన్నది, ఇందులో నేనేం కల్పించలేదు అన్నప్పుడు ఇతిహాసం అంటాం. ఇతిహాసంలో ఇంకా మార్పులు చేర్పులు మన సొంత పెత్తనాలు ఉండవు. అందుకే వ్యాసుడు నేను కూడా ఈ చోట కోపం పొందానని చెప్పుకోలే, కాశీ వెళ్ళాను నాకు తెక్కొచ్చింది అని ఉన్నదన్నట్టు చెప్పాడు. ఆయన కుండ బదులు కొట్టాడు చెప్పాడు. ఎక్కడైనా మాట మార్చాడా? నేను ఎప్పుడు శాంతంగా ఉంటాను అస్మి, నాకు ఎప్పుడు కోపం రాలేదు అని ఆత్మకథ రాసుకుంటే అప్పుడు ఆయన మనం వ్యాసుని గురువు అనేవాళ్ళం కాదు. మహానుభావులైన గురువులు ఉన్నది ఉన్నట్టుగా కొండ బదులు కూడా చెప్పేస్తారు, తమ తప్పులు కూడా ఒప్పుకుంటారు. అలా ఒప్పుకుంటున్నారు కాబట్టే ఆ కథని ఇతిహాసము అన్నాం. మీరు ఎక్కడన్నా చూడండి, మహాత్ములు ఎప్పుడైనా లోపల ఒకటి పైకోటి చెప్పారా? జమదగ్గిన ఉన్నాడు, నేను ముంగిస్సుగా మారాను, నేను తప్పు చేశాను అన్నాడు. పరాశరుడు ఉన్నాడు, నేను సత్యవతి వల్ల వ్యాసుని కన్నానని సుస్పష్టంగా చెప్పాడు. ఏం దాతల, ఎక్కడున్న పురాణాలలో మహాత్ములు సత్యము సత్యము కింద చెప్పారు. అందుకే ఇతిహాసములు పురాణములు సత్యధర్మములకు నిలయం. ఇప్పుడు అటువంటి కథ చెబుతున్నా వినండి.